ఇది అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, వాయిస్ ఆఫ్ హోప్ తెలుగు. ప్రపంచమంతా క్రైస్తవ సందేశములు ప్రసారము చేయుచున్న అడ్వెంటిస్ట్ మీడియా కేంద్రము ఈ జీవనజ్యోతి కార్యక్రమమునకు ప్రేమపూర్వకముగా ఆహ్వానించుచున్నాము. ఈ జీవనజ్యోతి కార్యక్రమము ద్వారా మీరు చూపించుచున్న ప్రేమ లేక వ్రాయటం ద్వారా, ఎస్ఎంఎస్ పంపటం ద్వారా తెలియపరచగలరు. అందునిమిత్తం మేము కృతజ్ఞతలు మీ అందరికీ చెప్పుచున్నాము.
ప్రేమైన సహోదరి సహోదరులకు, నేడు మేము ప్రచారము చేయుచున్న సుమధుర గీతాలను ఆధ్యాత్మిక సందేశములు మరియు బైబిల్ ప్రవచనములు.
ప్రియమైన శ్రోతలకు, ఈ కార్యక్రమము సుమధుర గీతముతో ప్రారంభించుచున్నాము.
నాకింత ప్రోత్సాహానందంబుల్ కల్గూట కే కర్త ఘనమైన హేతువైయుండు. నాకు కలయున్నత కతమ్మే నాథుడగును నేను మరియు శ్రీకరం బగు నామమేది యేసుక్రీస్తే. నాకింత ప్రోత్సాహానందంబుల్ కల్గూట కే కర్త ఘనమైన హేతువైయుండు. ఎవరు నా భక్తికి హితమైనట్టి పునాది, ఎవరు నా కంఠంబు నితిన్ పాటలతో, ఎవరు నా పాపముల భారము నెత్తికొని దేవునికి నాకును చివరకు స్నేహంబు కలిపిరి సిల్వబట్ట యేసుక్రీస్తే. నాకింత ప్రోత్సాహానందంబుల్ కల్గూట కే కర్త ఘనమైన హేతువైయుండు.
మా చిరునామా అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, జీవన్ జ్యోతి, పోస్ట్ బాక్స్ 1446, పూనా 411037, మొబైల్ నంబర్ 9398344406, మహారాష్ట్ర, ఇండియా. ఈమెయిల్ chardchardjohn@gmail.com. సిడిఈ నంబర్ 00080004017.
ఈ సమయమందు పాస్టర్ రిచర్డ్ జాన్ గారు వాక్యోపదేశం చేస్తారు.
యుగకాల ఆకాంక్ష అనే గ్రంథంలో 77 అంశాన్ని మనం ధ్యానించున్నాం. పిలాతు న్యాయస్థానంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల పేరు మన తండ్రి, ఈ అంశాన్ని మీరు మాకు ధ్యానపరిచి మేము దీనిలో కావలసిన మర్మాన్ని తెలుసుకొని మా యొక్క జీవిత గమనంలో నీకు విశ్వాసంగా జీవించలాగిన మీరు సాయం దయచేయమని, మమ్మల్ని మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమెన్. రోమా గవర్నర్ పిలాతు న్యాయస్థానంలో క్రీస్తు ఖైదీగా సంకెళ్లతో నిలబడి ఉన్నాడు. ఆయన చుట్టూ కావలి కాసే సైనికులున్నారు. తీర్పు హాల్ ప్రేక్షకులతో నిండిపోయింది. గుమ్మం వెలుపలి సన్హెడ్రన్ న్యాయాధికారులు, యాజకులు, అధికారులు, పెద్దలు, ప్రజల సమూహం ఉన్నారు. యేసును నేరస్తుడిగా తీర్చు శిక్ష విధించిన తర్వాత సన్హెడ్రన్ సభ్యులు తమ తీర్పుని ధృవపరుచుకొని దాని అమలును ఖరారు చేసుకోవడానికి పిలాతు వద్దకు వచ్చారు. అయితే ఈ మూడు నాయకులు రోమా న్యాయస్థానాన్ని ప్రవేశించారు. వారి ఆచార ధర్మశాస్త్ర ప్రకారం ఆ పని చేయడం ద్వారా అపవిత్రులు అవుతారు. కనుక వారిని పస్కాలో పాల్గొనేందుకు అనుమతించేవారు కాదు. తమ హృదయాన్ని ద్వేషం అపవిత్రపరచడాన్ని వారు తమ గుడ్డితనం వల్ల గుర్తించడం లేదు. క్రీస్తే నిజమైన పస్కా పశువని వారు ఆయన్ని విసర్జించారు. కనుక ఆ గొప్ప పండుగ తమకు అర్ధరహితమైందని వారు గ్రహించలేదు. రక్షకుని తీర్పు హాల్కి తీసుకుని వచ్చినప్పుడు పిలాతు ఆయన పట్ల సృహ దూమతో లేనట్లు కనిపించాడు. ఆ రోమ గవర్నర్ని పడక గది నుంచి పిలిచారు. అతడు తన పనిని త్వరగా ముగించుకొని బయటపడడానికి ఆరాటపడుతున్నాడు. ఖైదీతో న్యాయపరమైన కఠిన్యంతో వ్యవహరించడానికి అతడు సిద్ధంగా ఉన్నాడు. కఠిన ముఖ వైఖరి పెట్టి తాను పరీక్షించడానికి ఇంత పొద్దునే ఎలాంటి నేరస్తుని తీసుకువచ్చారో చూడడానికి అతడు క్రీస్తు పక్కకు తిరిగాడు. విచారణ జరిపి త్వరగా శిక్ష పడేటట్లు చూడాలని యూదు అధికారులు కోరుతున్న కేసు ఈయనదని అతడు గ్రహించాడు. యేసుకి బాధ్యత వహిస్తున్న మనుషుల వంక అతడు చూశాడు. ఆ తర్వాత అతడు క్రీస్తు వంక పరీక్షగా చూశాడు. అతడు అన్ని రకాల నేరగాళ్లతో వ్యవహరించాలని, కానీ అలాంటి మంచితనం, అలాంటి ఉద్దత ఊటిపడే మనిషిని తన ముందుకు తీసుకురావడం మనపెన్నడూ జరగలేదు. ఆయన ముఖంలో దోషిత్వ సూచన లేవు, భయం లేదు, చొరవ కానీ దిక్కర వైఖరి కానీ లేవు. ప్రశాంతమైన గౌరవనీయుడైన ఆ వ్యక్తిలో నేరస్తుడి సూచనలు కాక పరలోక సంతకం గల వ్యక్తిని అతడు చూశాడు. క్రీస్తు బొక వైఖరి పిలాతును ఆకర్షించింది. అతడిలోని మంచి స్వభావం మేల్కొంది. అతడు యేసును గురించి, ఆయన చేసిన అద్భుతాల గురించి విన్నాడు. రోగాన్ని స్వస్థపరిచి మృతుల్ని బతికించిన ఈ గలడియ ప్రవక్తను గురించి తన భార్య చెప్పగా అతడు కొంత విన్నాడు. ఇప్పుడు ఇది ఒక కలగా పిలాతు మనసులోకి వచ్చింది. చాలా మూలాల నుంచి తాను విన్న పుకారులను గుర్తు చేసుకుని ఉన్నాడు. ఖైదీకి వ్యతిరేకంగా తమకున్న ఆరోపణను వెల్లడించాల్సిందిగా యూదుల్ని డిమాండ్ చేయడానికి నిశ్చయించుకుని ఉన్నాడు. ఈ మనుషుడు ఎవరు? ఇతన్ని మీరు ఎందుకు తీసుకుని వచ్చారు? ఈయనపై మీరు మోపుతున్న నేరమేమిటి అని వారిని నిగదీశాడు. యూదులు ఆందోళన చెందారు. క్రీస్తుపై తాను ఆరోపిస్తున్న నేరాన్ని నిరూపించడం సాధ్యం కాదు గనక వారు బహిరంగ విచారణ కోరలేదు. ఆయన నజరేతుడైన యేసు అన్న పేరు గల మోసగాడని సమాధానం చెప్పారు. ఈ మనిషిని మీద మీరు ఏ నేరము మోపుచున్నారని పిలాతు మళ్ళీ ప్రశ్నించాడు. తమ కోపాన్ని వ్యక్తం చేసే ఈ మాటల్లో వారు బదులు పలికారు. వీడు దుర్మార్గుడు కాని ఎడల వీరిని నిన్ను నీకు అప్పగించి ఉందుము. సన్హెడ్రిన్ సభ్యుల దేశ ప్రమాద మరి పౌరులైన వ్యక్తులు ఒకరిని మరణరుడుగా పరిగణించినప్పుడు అతడిపై నేరమేంటని ప్రశ్నించాల్సి అవసరముందా అన్నారు. పిలాతుకు తమ ప్రాముఖ్యాన్ని వెల్లడి చేసుకుని ఆ కేసు పూర్వ పరాల్లోకి వెళ్లకుండా తమ మనవిని అంగీకరింపజేయాలని వారు నిరీక్షించారు. తమ తీరుపై ఆమోద ముద్ర వేయించాలని వారు తాపత్రయపడుతున్నారు. ఎందుకంటే క్రీస్తు అద్భుత కార్యాలు చూసి ప్రజలు తాము చెప్పే వాటికి భిన్నమైన విషయాలు చెబుతారని వారికి బాగా తెలుసు. బలహీనుడు స్థిరం లేని వాడు ఆయన పిలాతు ద్వారా తమ పథకాల్ని నిరాటకంగా అమలుపరుచుకోవచ్చని యాజకులు భావించారు. ఇంతకుముందు పిలాతు మరణ దండనలకు ఇట్టే ఆమోదం తెలిపాడు. ఆ వ్యక్తులు కూడా మరణార్హులుగా కారు. అతడి దృష్టిలో ఖైదీ జీవితం ఏమంత ముఖ్యమైనది కాదు. వ్యక్తి నిరపరాధ అపరాధ అన్నది అతడికి ప్రధాన అంశం కాదు. ఆయన చెప్పేది వినకుండా పిలాతు క్రీస్తుకి మరణాన్ని ఖరారు చేశాడని యూదులు నిరీక్షించారు. తాము గొప్ప జాతీయ పండుగ సమయంలో ఒక ప్రత్యేక వరంగా యూదులు తమ మనవిని మంజూరుని కోరారు. పిలాతు అందుకు అంగీకరించకుండా ఉండడానికి ఆ ఖైదీలో ఏదో ఉన్నది. యాజకుల ఉద్దేశాన్ని అతడు గ్రహించాడు. కొద్ది కాలం క్రితం మరణించి 4 రోజులు సమాధిలో ఉన్న లాజరుని యేసు లేపడం గుర్తుగా వచ్చింది. కనుక మరణం దననంపై ఆమోద ముద్ర వేయకముందు యేసుపై మోపిన నేరమేమిటో తెలుసుకోవాలని పిలాతు కోరాడు. మీ తీరేపే సరిపోతే మరి ఈ ఖైదీని నా వద్దకు ఎందుకు తెచ్చారు? మీరు అతనిని తీసుకొని పోయి మీ ధర్మశాస్త్రం చొప్పున అతనికి తీర్పు తీర్చిడి అన్నాడు. ఈ రకంగా ఒత్తిడికి లోనైన యాజకులు ఆయనకు తీర్పు తీర్చమని దాని అమలకు తన ఆమోదం అవసరమని పిలాతుకి విన్నవించారు. మీరిచ్చిన తీర్పేంటి అని పిలాతు అడుగగా మరణదండన అని వారు ఉత్తరమిచ్చారు. కానీ ఆ మరణదండమేమి విధించటం చట్టబద్ధం కాదని అన్నారు. క్రీస్తు అపరాధిత్వానికి తమ మాటను అంగీకరించి శిక్ష అమలకు ఆమోదించాల్సిందిగా వినతి చేశారు. దాని పరివేశనానికి తాము బాధ్యత వహిస్తామని భరోసిచ్చారు. పిలాతు న్యాయబుద్ధి గాని మనస్సాక్షి గాని లేని న్యాయాధిపతి. కానీ నైతికంగా బలహీనుడైన ఈ మనవిని తోసిపుచ్చాడు. యేసుపై నేరారోపణ జరిగే వరకు ఆయనకు శిక్షను విధించనని అతడు కారాఖండిగా చెప్పాడు. యాజకులు సందిగంలో పడ్డారు. వారు మోసాన్ని బందోబస్తుగా దాచి ఉంచాలని వారు నిర్ధారించారు. క్రీస్తుని మతపరమైన కార్యాలపై బంధించారన్న అభిప్రాయం కలగకుండా చూసుకోవాలి. దీన్ని ఒక కారణంగా చెబితే వారి చర్యలు పిలాతుకు ఆమోదయోగం కావు. కనుక క్రీస్తు సామాన్య చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు వారు చిత్రించాలి. అప్పుడు ఆయన రాజకీయ నేరస్తుడుగా వివరించవద్దని వారు ఎత్తుగడ్డ వేశారు. రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా యూదుల మధ్య అల్లర్లు సంఘర్షణలు నిత్యం జరిగేవి. ఈ తిరుగుబాటును రోమీయులు కఠిన చర్యలతో అణిచివేసి ఉన్నారు. తిరుగుబాటుకు దారిచేసే పరిస్థితుల్ని కనిపెట్టి వాటిని నిర్భయంగా అణిచేయడం వారు నిత్యం జాగ్రత్తగా మరి చూసినట్లు మనం గమనిస్తున్నాము. లూకాసు వార్త 20:22-25 దీనికి కొన్ని రోజుల ముందు క్రీస్తు ఊచిలో ఇరకడానికి ఏం చేసినారో మనం చూద్దాం. మనము కేసరుకు పన్ను ఇచ్చుట న్యాయం కాదా అని ప్రశ్నించారు. అయితే క్రీస్తు వారి మోసకరతనాన్ని బట్టబయలు చేశాడు. అక్కడున్న రోమీలు కైసరువి కైసరుకును దేవునివి దేవునికి చెల్లించిడి అంటూ ఆయనిచ్చిన సమాధానంతో కుట్రదారుని వైఫల్యాన్ని ఆశభంగనాన్ని గుర్తించారు. ఈ సందర్భంలో క్రీస్తు తాము అనుకుంటున్న విధంగా బోధించి ఉంటాడని భావించారు. తమకు ఏర్పడ్డ సంకట పరిస్థితుల్లో మరి తప్పుడు సాక్ష్యాలు సాయాన్ని ఆశ్రయించారు. ఇతడు మా జనులను తిరుగుబడ్డ ప్రేరేపించుచు కైసరుకు పానీయం వద్దనియు తానే క్రీస్తును ఒక రుజునని చెప్పగా మేము వింటిమి అని వారు అన్నారు. ఇవి ఆధారాలు లేని మూడు ఆరోపణలు. యాజకులకి ఇది తెలుసు, కానీ తమ లక్ష్యం సాధించడానికి అసత్య మరణం చేయడానికి కూడా వారు సిద్ధమే. పిలాతు వారు దురుద్దేశాన్ని కనిపెట్టాడు, క్రీస్తు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నాడని నమ్మలేదు. ఆయన సాత్వికం దీన స్వభావం వారు మోపిన నేరంతో మరి ఆనవలించలేదు. యూదు ఉన్నతాధికారులు దారికి అడ్డంగా ఉన్న నిరపరాధి అయిన వ్యక్తిని నాశనం చేయడానికి పెద్ద కుట్ర జరిగించడానికి పిలాతు మరి నమ్మాడు. క్రీస్తు పక్కకు తిరిగి, నీవు యూదుల రాజువా అని ప్రశ్నించగా, నీవిట్లాంటిని అని రక్షకుడు బదులు పలికాడు. ఆయన మాట్లాడుతుండగా ఆయన ముఖం సూర్యకిరణం పడి ప్రకాశించినట్లు ప్రకాశించింది. వారు ఆ సమాధానం విన్నప్పుడు క్రీస్తు తనపై మోపబడ్డ నేరాన్ని అంగీకరించాడని, దానికి పిలాతు సాక్షిగా ఉండాలని కైప అతడితో ఉన్నవారు కోరారు. యాజకులు శాస్త్రులు అధికారులు గట్టిగా కేకలు వేస్తూ ఆయన్ని మరణశిక్ష విధించాల్సిందిగా వారు డిమాండ్ చేశారు. అంతటా జనసమూహం కూడా కేకలు వేయడంతో చెవులు బద్దలయ్యేంతగా గగ్గోలు పుట్టింది. పిలాతుకి ఏమీ పాలు పోలేదు. తను నిందిస్తున్న వారికి క్రీస్తు ఎలాంటి జవాబు ఇవ్వకపోవడంతో ఆయనతో పిలాతు ఇలా అంటున్నాడు, నీ ఉత్తరవేమీ చెప్పవా? నీ మీద వేరు ఎన్ని నేరములు మోపుచున్నారు చూడమని. ఆయనను యేసు మరి ఏ ఉత్తరమో చెప్పలేదు. పిలాతు వెనక నిలిచి న్యాయస్థానం అంతటికీ కనిపిస్తూ క్రీస్తు వారి దుర్భాషలను విన్నాడు. కానీ వారు చేస్తున్న తప్పుడు ఆరోపణల విషయంలో ఆయన ఒక మాట కూడా అనలేదు. ఆయన ప్రవర్తన తన నిరపరాధత్వాన్ని చాటి చెప్పింది. తన చుట్టూ తెరలు తెరలుగా రేగుతున్న అగ్రహ తరంగంలో ఆయన నిశ్చలంగా నిలబడి ఉన్నాడు. కల్లోలమైన సముద్రంతో ఎత్తుగా లేనస్తున్న తరంగాలుగా మరి పెలుగుతున్న ఆగ్రహం ఆయన చుట్టూ విరుచుకుపడింది. మౌనం గట్టిగా వినిపించే మౌనం, అది లోపల మనిషి నుంచి బయట మనిషికి ప్రసరించే వెలుగులాడుతుంది. క్రీస్తు వివరించిన తీరుకు పిలాతు ఆశ్చర్యపడిపోయాడు. ఈయన ఈ విషయాల్ని పట్టించుకోకపోవడం, ప్రాణాన్ని రక్షించుకోవాలన్న ఆశ తనకు లేనందుగా అని పిలాతు తను తాను ప్రశ్నించుకుని ఉన్నాడు. అవమానాన్ని ఎగతాల్ని ప్రతిఘటన లేకుండా భరిస్తున్న యేసుని చూసినప్పుడు ఆయన గగ్గోలు పెడుతున్న యాజకులంతా, మరి అనీతి మంత్రుడు అన్యాయస్తుడు ఆయన ఉండాడని అతడు అనుకుని ఉన్నాడు. ఆయన నుంచి సత్యం రాబట్టడానికి అలజడికి దిగి ముఖా నుంచి తప్పించుకోవడానికి పిలాతు యేసుకు పక్కకు తీసుకువెళ్ళాడు. క్రీస్తు ఈ ప్రశ్నకు ప్రత్యక్ష సమాధానం చెప్పలేదు. పరిశుద్ధాత్మ పిలాతులో పనిచేస్తున్నాడని క్రీస్తుకు తెలుసు. కనుక తన విశ్వాసాన్ని అంగీకరించడానికి క్రీస్తు అతడికి తరుణం ఇచ్చాడు. మీ అంతటా నీవే ఈ మాట అనుచున్నావా అని యేసుని అడిగాడు. అనగా అది యూదుల ఆరోపణ లేక సత్యాన్ని క్రీస్తు నుంచి తెలుసుకోవడానికి పిలాతు వేసిన ప్రశ్న. పిలాతు క్రీస్తు ఉద్దేశాన్ని గ్రహించాడు. అయితే అతడిలో అహంభావం తలెత్తింది. అతడిలా అంటూ ఉన్నాడు, నేను యూదుడనేమి? నీ స్వజనమును ప్రధాన యాజకులు నిన్ను నాకు అప్పగించినారు కదా, నీవేమి చేసేది అని అడిగాడు. పిలాతుకు వచ్చిన స్వర్ణ అవకాశం దాటిపోయింది. అయినా యేసు అదనపు వెలుగు అతనికి ఇవ్వకుండగా విడిపించలేదు. పిలాతు ప్రశ్నకు ప్రత్యక్ష సమాధానం చేయకపోయినా ఆయన తన కర్తవ్యాన్ని స్పష్టంగా చెప్పాడు. తాను లోకరాజ్యాన్ని ఆకర్షించలేదన్న స్పష్టమైన అవగాహనను యేసు పిలాతుకు ఇచ్చాడు. ఆయన ఇలా అంటూ ఉన్నాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైతే నేను యూదులకు అప్పగింపబడుకున్నట్లు నా సేవకులు పోరాడరు కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనదని కాదనను. అందుకు పిలాతు, నీవు రాజువా అని ప్రశ్నించాడు. ఆయన్ని ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుని నీవు రాజువా ఆయనని అడుగగా, యేసు నీవన్నట్లు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని, సత్య సంబంధతి ఆయన ప్రతివాడని నా మాట వెనువలనని చెప్పాడు. వాక్యాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న వారికి మర్మాల్ని తెరిచే తాలపు చెవి తన వాక్యమేనని క్రీస్తు దూరపరిచాడు. దానికి ఆజ్ఞాపించే శక్తి ఉన్నది. ఆయన సత్యరాజ విస్తారణ రహస్యవిధి. సత్యాన్ని స్వీకరించి అనుసరించడం ద్వారా మాత్రమే తన భ్రష్ట స్వభావాన్ని మరి పురణించుకోవడం సాధ్యపడుతుందని పిలాతు గ్రహించాలని ఆయన ఆకర్షించున్నాడు. ప్రింట్ వారి యొక్క మాటలో మనం గమనిస్తే దేవునికి ఉద్దేశం ఏ విధంగా మనకి రాయబడింది. ఇక్కడ పిలాతు సత్యాన్ని తెలుసుకోవాలని ఆకర్షించాడు. అతడి మనసు గలచిలైంది. అతడు రక్షకుని మాటలు గ్రహించాడు. వాస్తవంగా అది ఏమిటో, దాన్ని ఎలాగా పొందగలనో తెలుసుకోవాలని అతడి హృదయంలో తలపించింది. పిలాతు సత్యం అనగా ఏమిటి అని ప్రశ్నించాడు. కానీ సమాధానం కోసం ఆగలేదు. బయట జరుగుతున్న అల్లరి అతడి సముఖాన్ని కోరింది. యాజకులు తక్షణ చర్యను కోరుతున్నారు. మరి బయలు ఉన్న యూదులు వద్దకు వెళ్ళి, అతని యందు ఏ దోషము నాకు కనబడలేదని చెప్పాడు. రక్షకునికిపై నింద మోపుతున్న ఇస్రాయేల్ పెద్దలు మోసపూరిత అసత్య వర్తమానకు మరి మునిగి అన్నారు. ప్రింట్ వర్లరా, మార్క్ స్వార్త 16 మరి 6 అందువలనే అద్భుతములు అతని యందు క్రియారూపకము దాల్చినవి అని చెప్పాడింది. మత్తయి వార్త 14:2 హేరోదు క్రీస్తుని చూడాలని ఆశించాడు. ఇక్కడ పిలాతు హేరోదు యేసుక్రీస్తు మరణ సంఖ్యలో మరి ఎటువంటి పైమెట్టుని వారు తీర్పు తీర్చినారో ఈ యొక్క గ్రంథంలో లేక ఈ యొక్క అధ్యాయంలో మనకు కనబడుతుంది. ప్రేమిట వాళ్ళారా, పిలాతు దగ్గరికి యేసుక్రీస్తు ప్రభుని ఎప్పుడైతే వీరు ఈ రోమీలు తీసుకువెళ్ళి ఉన్నారో, మరి పిలాతు దగ్గర తన భార్య కూడా ఉండినట్లు మనం చూస్తున్నాం. తన భార్య ఏం చెప్పిందంటే, అయ్యా, ఈయన అపరాధం చేసిన వాడు కాడు, ఇటువంటి తప్పు తెలియని వాడు కాడు, నీవు దయచేసి ఈయనకి ఈ శిక్షని విధించవద్దని చెప్పింది. ఎప్పుడు ఈ పిలాతు అక్కడ బయట కేకలు వింటూ సిలువేయండి సిలువేయండి అని మరి కేకలు వేస్తున్న స్వరాన్ని ఆయన వినియున్నాడు. ఎప్పుడైతే పిలాతు ఆ మాటలు వినియున్నాడో తన ఆలోచన చేస్తున్నాడు, నేను గనక ఈ వ్యక్తికి సహాయం చేసి ఈ సిలువ మరణం నుంచి నేను తప్పించినట్లయితే నా అధికారాన్ని నేను పోగొట్టుకుంటాను, ఈ ప్రజలందరూ కూడా నన్ను అంగీకరించరనే ఒక తలంపు ఆయన కలిగింది. ఆయన మనసులో బాధ ఉన్నది. తన భార్య కూడా చెప్పింది. తన మనసులో ఆవేదన అంతా కూడా ఈ విధంగానే ఉన్నది. కానీ రోమి అధికారులు వారు సిలువ వేయమని వారిని అడిగారు. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశం మనకు కనబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభు సిలువ మీద మరణించే సమయంలో అక్కడ సాతానుడు తన యొక్క అనుచరులను పెట్టి యేసుక్రీస్తు ప్రభుని సిలువేయండి కేకలు వేశారట పిలాతు దగ్గర. ఎప్పుడైతే పిలాతు సిలువేయండి ఆ యొక్క కేకలు ఆ యొక్క మాటలు అరుపులు విన్నాడో, వెంటనే ఆయన యేసుక్రీస్తు ప్రభుని సిలువేయమని ఆయన ప్రకటన చేశాడు. ప్రివెంట్ వాళ్ళారు, ఇక్కడ ఒక ఉద్దేశాన్ని మనం ఎప్పుడు కూడా గ్రహించాలి. ప్రకటన గ్రంథం 6:16-17 మనం జాగ్రత్తగా చదివితే, సింహాసన ఆసీనుడి ఉన్న వాని యొక్క గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మహాదినం వచ్చెను, దానికి తాళ జాలిని వాడెవడు. మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడి అనే మాటని ఇక్కడ ప్రకటనకర్త యోహాను రాస్తున్నాడు. అంటే పిలాతు హేరోదు అక్కడున్న రోమా చక్రవర్తులు ఈయన రాజుగా ఆయన పేర్కొనబడుతున్నాడు, సత్యాన్ని వెల్లడించేవాడు, ఈయనకే సమస్తం తెలుసు అని చెప్పుకుంటున్నాడు. కాబట్టి ఈ వ్యక్తిని మనం ఏ విధంగానే సరే సిలువ మరణానికి తీసుకెళ్దామని వారు కేంద్రీకరించారు. ఆ కాలంలో సిలువ మరణం ఎవరు చేస్తారంటే అతి పాపాత్ములు, దేవుణ్ణి మరి ఎరగని వారు, ఘోరమైనటువంటి తప్పులు చేసిన వారు, అలాంటి వారికి ఈ సిలువ మరణం వారు కేంద్రీకరిస్తారు. సో అలాంటి మరణం యేసుక్రీస్తు ప్రభు కూడా వారు విధించారు. ప్రిమిటి వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభు మరి ఆ శ్రమ కొరకు ఆయన ఎంత ఆందోళన చెంది బాధపడి ఉన్నాడో వచ్చే అంశంలో, కల్వరి అనే అంశంలో మనం ధ్యానించనే ఉన్నాము. అప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభు గురించి ధ్యానిస్తూ మరి ఆయన పడుచున్న కష్టాన్ని మనం గ్రహించి దేవుని విశ్వాసులుగా మనం మన యొక్క జీవితంలో మార్పు కల్పించే ఉద్దేశం నీవు నేను కనిపెట్టుకొని జీవించాలని కోరుతూ దేవుడి వాక్య సందేశాన్ని దీవించి ఆశీర్వదించినగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియపరులకు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. నీ వాక్య ధ్యానంలో తండ్రి మేము వెళ్ళినప్పుడు మేము తండ్రి నీ గురించి మేము ధ్యానించుకుని ఉన్నాము ప్రభువా. నీ శిలువ మరణానికి మీరు ఎంతో తోడ్పడి తండ్రి మరి మీ యొక్క ప్రేమని మీరు వెల్లడించినారు ప్రభువా. మేము దాన్ని తెలుసుకుని మా యొక్క జీవితంలో మేము మార్పు కలిగించి మరి మీరు పడ్డ బాధలను తండ్రి మేము గ్రహించుకొని మేము ఇటువంటి పాపం చేయని వారంగా మేము జీవించే అవకాశాన్ని మీరు మాకు ప్రసాదించమని, వాక్యం వినిచిన ప్రతిని బిడ్డను తండ్రి మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామందు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమె దేవుడు మీ ఇమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి నడిపించిన దాక. ఆమెన్.
ఈ వాక్యోపదేశము మీ అందరికీ ఆశీర్వాదకరముగా ఉండాలని ప్రార్థిస్తున్నాము. మీ యొక్క సలహాలు మాకు లేక మరియు SMS ద్వారా ఇవ్వగలరు.
మీకు ఏమైనా బైబిల్ పాఠములు నేర్చుకోవాల్సిన ప్రేరేపణ ఉన్నట్లయితే మాకు తెలియజేయగలరు. మీకు ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మాకు వాట్సాప్, SMS ద్వారా తెలియపరచగలరు. మీ కొరకు ప్రార్థన చేయుచున్నాము.
ప్రియమైన విశ్వాసులారా, మా చిరునామా అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, జీవన్ జ్యోతి, పోస్ట్ బాక్స్ నంబర్ 1446, పూనా 411037, మహారాష్ట్ర, ఇండియా. మొబైల్ నంబరు 9398344406. ఈమెయిల్ chrichardjohn@gmail.com. మరలా ఇదే సమయానికి ఇదే మీటర్ బ్యాండ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక.
నాకు కలయున్నత కతమ్మే నాథుడగును నేను మరియు శ్రీకరంబగు నామమేది సిల్వబట యేసుక్రీస్తే. నాకింత ప్రో